సమాధి లేకపోతే ఫోర్త్ డైమెన్షన్ లోకి వెళ్ళాలంటే మనం కొన్ని పాటించాలి అని చెప్పుకున్నాం. దాంట్లో మొదటిది ఏంటంటే మనకున్న గుర్తులన్నీ మర్చిపోగలకుండా. మొదటి గుర్తు మనకు పేరు, కాసేపు పేరు మర్చిపోగలిగి ఉండాలి, ఉండగలమా, ప్రయత్నం చేయాలి. చాలా చిత్రంగా ఇలాంటి లైన్స్ లో మనకు ఈ విపస్సన ధ్యానం అని చెప్పి బౌద్ధం ఫాలో అయ్యేవాళ్ళు బుద్ధుడిచ్చిన ధ్యానం అది, విపస్సన ధ్యాన పద్ధతి. 10 రోజుల పాటు వాళ్ళు క్యాంపులో ఉండమంటారు. మాట్లాడకూడదు, ఫోన్ ఉండకూడదు, చేతికి వాచి ఉండకూడదు, క్యాలెండర్ అలాంటివి చూడకూడదు, న్యూస్ పేపర్ చూడకూడదు, మాట్లాడకూడదు. 10 రోజులు మౌనంగా ఉండాలి. ఏమి బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు, లోపల ఉంటారంతే. ఉన్నంతసేపు వాళ్ళు చెప్పినట్టుగా శ్వాస గమనిస్తూ ఉంటారు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అక్కడికే వెళ్ళి చేయాలని అనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలంటే 24 అవర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, ఇది వస్తే కానీ నేను నిద్రపోను అని పట్టుదల ఉంటుంది. రేపు మార్కులు వరుసలో డిస్టింక్షన్ వస్తాయంటే 75%. ఇప్పుడు 75% కూడా చాలా తక్కువ. ఏ 98% 99% రావాలి అని ప్రతి వాళ్ళు కూడా ఉత్సాహపడిపోతుంటారు. అలాంటిది ఆధ్యాత్మికతలో 99.99% వచ్చినా ఫెయిలే. 99 కాదు, 99.999 వచ్చినా ఫెయిలే. 100% రావాల్సిందే. ఈ 100% రావాలంటే 100% రావాలి అంతే. అప్పుడు ఏం చేయాలి? తత్ దీర్ఘకాల పర్యంత, అంటే అది దీర్ఘకాలం అలా చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? సాధన, ధ్యానం. నిన్న చెప్పుకున్న ఓంకారం ఉచ్చరిస్తూ ఓంకారం ఎక్కడి నుంచి పుడుతోందని ఒక పద్ధతి, ఓంకారం ఎక్కడ లీనమైపోతుంది ఒక పద్ధతి, రెండింటిలో ఏదైనా చేయొచ్చు. అలా చేస్తే ఆ ఓంకారం అంటున్నంతసేపు మనం, మనకు తెలియని రహస్యం ఒకటి చెప్తారు ఇక్కడ గురువు గారు. ఏంటంటే ఓంకారం ఉచ్చరించాలి అని ఎవరికనిపిస్తుంది అంటే లోపల ఈశ్వర స్వరూపంగా ప్రతి వాళ్ళలో ఉన్న పరమాత్మ వీడు బాగుపడాలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు వాడి చేత ఓంకారం ఉచ్చరించాలి అనేటట్టు చేస్తాడు. వాడు బాగుపడాలి అనుకుంటాడు కాబట్టి గాయత్రి చేస్తే బాగుండు అనిపిస్తుంది వాడికి. వాడికి అనిపించదు, లోపల ఉన్న ఈశ్వరుడు వాడి చేత అలా తోపిస్తాడు అనమాట. ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, నాకు ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మాస్టర్, నాకు గాయత్రి చేయాలి అంటే ఓకే లెట్ ఇట్ స్టార్ట్ అంటారు మాస్టర్, వెంటనే దీక్షిస్తారు. అక్కడ ఏంటి, ఆ లోపల వాడు అడుగుతున్నది గురువు గమనించగలడు. అంతే తప్ప మనం ఏదో మాకు ఎందుకు లేదు హక్కు, గాయత్రి మేము ఎందుకు చేయకూడదు, మేము చేస్తాం అన్నవాడికి ఏమి రాదు, చేస్తే కూడా ఏమి రాదు సున్నా. అలా కాకుండా ఈ గాయత్రి ఏమైనా సరే నేను గాయత్రి మాతను సేవించాలి, ఉపాసన చేయాలి, గురువు గారు చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి, నా జీవితాన్ని ఎలా మలుచుకుంటాను అనుకున్న వాడికి గురువే హృదయంలో ఈశ్వరుడిగా ఉంటాడు, లేకపోతే ఈశ్వరుడే గురువుగా హృదయంలో ఉండి వాడికి అనిపించేటట్టు చేస్తాడు నేను కూడా గాయత్రి చేయాలి. అలాగ దాన్ని అనుగ్రహం అంటారు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇవేవి రావు. కాబట్టి ఇదేదో మా సొంతంగా మేము చేసేసుకోగలుగుతున్నాం అనుకోవడం భ్రమ. గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మాకు పరమాత్మ గురువు ఒకటే. అలాగ పరమాత్మ అయినా గురువు అయినా ఒకటే, ఆయన హృదయంలో ఉండి నువ్వు గాయత్రి చేసుకో బాగుపడతావు అని లోపల నుంచి అనిపిస్తాడు. లేకపోతే థియోసాఫికల్ సొసైటీలో చేరు అనిపిస్తాడు, లేకపోతే ఫ్రీ మేసనరీలో చేరు అనిపిస్తాడు, లేకపోతే మిషనార్కీలో మాస్టర్ చెప్పిన లెక్చర్స్ బోల్డ్ ఉన్నాయి అవన్నీ విను జాగ్రత్త, ఆయనంతటా ఆయనే చెప్పుకున్నారు. నా లెక్చర్లు ఒకసారి రెండు సార్లు వింటాం కాదు, వింటూ ఉండండి. అలాగా వింటూ ఉండగా ఎప్పుడప్పుడు అర్థమవుతుంది నేను ఏం చెప్పదలుచుకున్నాను. ఒకసారి వింటే ఏం అర్థం కాదని ఆయనే స్వయంగా చెప్తారు. ఈ మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, రోజు మారకుండా ధ్యానం చేయాలని అతి ముఖ్యమైనది. అలా చేస్తే అవుతుంది, భగవంతుని చూడాలి అని ఒక నిజమైన వివేకానందుడు లాంటి ఆర్తి ఉంటే వాడికి భగవంతుడు కనిపించడానికి మొదటి మెట్టు ఏంటి, మన శ్వాసను రోజు గమనిస్తూ ప్రతి క్షణం గమనిస్తూ ఉండండి. గమనిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ పీల్చుకోవచ్చు, ఒక్కొక్కసారి ఆయాసంలాగా అనిపించవచ్చు, ఒక్కొక్కసారి తక్కువ పీల్చుకోవచ్చు. అది అన్నీ లెక్క పెట్టకూడదు, పీల్చడం వదలటం మాత్రమే చూడాలి తప్ప పర్టికులర్గా కాసేపు ఎక్కువ పీల్చడం లేదా ఎక్కువసేపు వదలటం ఇలాంటివి ఏమీ చేయకూడదు, జస్ట్ అబ్జర్వ్ చేయటమే. దాన్ని అబ్జర్వ్ చేయాలంటే సులభంగా అయ్యే పద్ధతి ఏంటంటే ఓ మంచి అగరత్త వెలిగించుకుని కూర్చుంటే ఆ వాసన చూస్తూ ఉంటాం, ఆ వాసన చూస్తున్నంతసేపు మనం శ్వాసను గమనించినట్టే, చాలా సులభం. ఇది ఏ స్థితికి తీసుకెళ్తుందంటే మనం అనన్య స్థితి అంటాడు కృష్ణుడు, అనన్య స్థితి తీసుకెళ్ళి అంటే అది తప్ప ఇంకొకటి లేని స్థితి. మనం ఏ పని చేస్తున్నా శ్వాసని గమనించే స్థితిలోనే ఉంటాం ఎప్పుడు 24 అవర్స్. మనం ఇంతవరకు చెప్పుకున్నాం ఒక దొంగ బౌద్ధ భిక్షువు కథ. ఆ బౌద్ధ భిక్షువు వాడికి ఏం చెప్పాడు, శ్వాసను గమనించమని చెప్పాడు అంతే. ఆ బౌద్ధ భిక్షు ఎలా మారిపోయాడు, దొంగ ఎలా మారిపోయాడు అంటే వాడు కూడా ఒక బౌద్ధ సన్యాసిగా మారిపోయాడు. దొంగని కూడా మార్చేంత శక్తి ఉన్నది. మాస్టర్ అంటారు నారదుడు రత్నాకరుడు అనే అతనికి చెప్పాట, చెప్పంగానే ఏమైంది అసలు వాల్మీకి అయిపోయాడు. అక్కడ ఏమవుతుందంటే మనలో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ మొత్తం క్షాళనం అయిపోతుంది, అయిపోయి కొత్త మ్యాటర్ తయారవుతుంది. అలా తయారవ్వాలంటే ఈ లోపలికి వెళ్లే గాలి బయటకు వచ్చే గాలిని మనం గమనిస్తూ ఉంటాయి. అలా గమనిస్తేనే అవుతుంది, అంతే తప్ప మామూలుగా ఏమైపోదు. అలాంటి భగవంతుడి దర్శనానికి మొట్టమొదటగా మనం మనని తయారు చేసేది, మనని ప్రిపేర్ చేసేది అయినా శ్వాసను గమనించడం అనేది ఎంతో ఎంతో ముఖ్యం. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే శ్వాసను గమనిస్తూ కాన్షియస్గా మనం ఎప్పుడైతే ఈ బ్రీత్ అబ్జర్వ్ చేస్తున్నామో అప్పుడు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అంతవరకు జీవితం అంటే తెలియదు. అదేంటి మేము బతుకుతున్నాం కదా అంటే ఇది ఒక లైఫ్ అంతే, అసలు లైఫ్ వేరు. అసలు లైఫ్ గురించి శాస్త్రం ఏం చెప్తుంది, జీవితం అంటే శాంతి సమృద్ధి అమృతము, శాంతి సమృద్ధం అమృతం జీవితం. అది మనకు శాస్త్రం ఏం చెప్తుంది జీవితాన్ని గురించి అంటే, మన శాస్త్రం ఎవరు తయారు చేశారు, ఋషులు తయారు చేశారు. గురువు గారి జీవిత చరిత్రలో చాలా స్పష్టంగా చెప్తారు, నేను చేసిన ప్రతి పని కూడా ఋషిమయ జీవనానికి ఋషుల జీవన విధానానికి అనుగుణంగా ఉందా లేదా చూసుకోండి, మీరు నన్ను పరీక్షించుకోండి కావాల్సింది. ఋషులు చెప్పిన జీవిత విధానం చేయటం వల్ల మనకు ఏమొస్తుందంటే శాంతి వస్తుంది. దేనికి మనం దిగులు పడం, దేనికి కంగారు పడం, దేనికి వ్యాకుల పడం, దేనికి మనం యాంగ్షియస్గా ఫీల్ అవ్వం, యాంగ్జైటీ ఫీల్ అవుతాం. యాంగ్జైటీ సిండ్రోమ్ ఉంది మీకు అంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏం చేస్తాడు రెస్టీలు వేసుకోమంటాడు. రెస్టీలు వేసుకుంటే మొద్దుగా నిద్ర పడుతుంది, అందుకంటే ఏమోదు మన యాంగ్జైటీ ఎక్కడికి పోదు, మనతోనే ఉంటుంది. కొత్తగా రెస్టీలు వేసుకోవడం వల్ల లేకపోతే ఎనీ అదర్ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కొత్త రోగాలు వస్తాయి. మీకు తెలుసో తెలియదో ఈ మధ్య పేపర్లో వేశాడు, అమెరికాలో డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల, అంటే రోగాలు వచ్చినప్పుడు మందులు వేస్తాం కదా, ఆ మందుల వల్ల వచ్చిన యాడ్వర్స్ ఎఫెక్ట్స్ తోటి 30 to 50 lakhs మంది చచ్చిపోతున్నారు అమెరికాలో ప్రతి ఏడాది. అమెరికా గురించి ఓ గొప్పలు చెప్పుకోవటమే తప్ప అమెరికాలో ఉన్న బాధలు కూడా తెలుసుకోవాలి. మాస్టర్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాధలు చెప్పారు లాస్ట్ లెక్చర్. మా అబ్బాయి అమెరికా వెళ్ళిన తర్వాత అవన్నీ నాకు కూడా తెలిసిపోతున్నాయి, ఇదివరకు నాకు తెలియదు. వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు, తెలంగాణ లాంటి వాళ్ళు వాళ్ళు కూడా. అమెరికా ఈజ్ నథింగ్ బట్ తెలంగాణ అండ్ ఆంధ్ర కంబైన్డ్. ఆంధ్రాలో బాగా తెలివైన వాళ్ళు ఉండరు అనుకుందాం కాసేపు, తెలంగాణలో అంత తెలివైన వాళ్ళు ఉండరు. ఇక్కడి నుంచి వెళ్ళి అదంతా డెవలప్ చేసినట్టే అమెరికాలో కూడా ఈ రెండు రకాలు ఉంటారు. వాళ్ళు చాలా గొప్పగా మేము డెవలప్ అయిపోయాం అనుకున్న వాళ్ళు యాడ్వర్స్ డ్రగ్ ఎఫెక్ట్స్ వల్ల 30 to 50 lakhs మంది చచ్చిపోతారు సంవత్సరం కంటే వాళ్ళ డ్రగ్ సిస్టమ్ ఎంత బాగుందో తెలుస్తుంది. మిగతా ప్రపంచంలో అలాంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయో లేదో, కాకపోతే అక్కడ ఉన్నంత డ్రగ్స్ ఇంకెక్కడ ఉండవు. కొత్త కొత్తవు కనిపెడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఋషిమయ జీవితాన్ని మనం ఫాలో అవ్వటం నేర్చుకుంటే కనుక మన జీవితం శాంతియుతంగా ఉంటుంది. ఎక్కడ శాంతి ఉందో ఆ శాంతి ఉన్న చోట అన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. చాలామందికి శాంతి అంటేనే తెలియదు. శాంతి అంటే తెలియకుండా శాంతి గురించి అంటే ఊరికే శాంతి అంటే రెండు అక్షరాలు కాదు. శాంతిలో వైటల్ పీస్, అరవిందులు చెప్తారు వైటల్ పీస్, మెంటల్ పీస్ అని. ఆ వైటల్ పీస్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒకవేళ వైటల్ పీస్ మనకు వస్తే ఎలా జరుగుతుంది అంటే, అది అరవిందులు రాసుకుంటూ కూర్చుంటే రాత్రి 1 గంటకి గబగబా మాతా మిర్ర పైకి వెళ్ళి చూస్తారు, అయ్యి బాబాయ్ ఇంత తుఫాను వచ్చింది, స్వామి ఏం చేసుకుంటున్నాడు, ఎలా కష్టపడుతున్నాడు అని. అక్కడ లోపలికి వెళ్తే ఒక నీటి చుక్క లోపలికి వెళ్ళట్లేదు, గాలి లోపలికి వెళ్ళట్లేదు. ఆయన రాసుకుంటున్న టేబుల్ దగ్గర ఆయన అలాగే కూర్చున్నారు, క్యాండిల్ అలాగే వెలుగుతుంది, లోపల ఒక కర్టెన్ కూడా కదలటలేదు, నథింగ్. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. అప్పుడు చెప్తారు మాట, మీరు ప్రాక్టికల్గా ఎగ్జిబిట్ చేసాడు ఆయన వైటల్ సైలెన్స్ అంటే ఏంటో. ఆ వైటల్ సైలెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పటివరకు తెలియదు కదా. సావిత్రి సాధన వల్ల ఆ వైటల్ సైలెన్స్ వస్తుంది. అది మాస్టర్ వాడరేవులో ప్రత్యక్షంగా అందరికీ చూపించారు. మొత్తం అంతా సునామీ వచ్చి అతలాకుతలం అయిపోతుంటే వాడరేవులో వాళ్ళకి ఏమీ లేదు. దట్ ఈస్ వైటల్ సైలెన్స్. మీరు సావిత్రి సాధన చెయ్యండి, సాధించండి సాధించండి అని మొత్తుకుంటుంటే ఆయన, మనం ఏం చేస్తాం స్వాగతం ఊరికే నోటితో అంటూ ఉంటాం. యాక్చువల్గా ఏం చెయ్యాలి అని చెప్పినా కూడా అది మట్టుకు మర్చిపోయి మిగతా అన్ని చేస్తాం. దాంట్లో రావాల్సింది అనంతమైన శాంతి. దట్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. ఏమిటో గమగమ అయ్యో కాజ్ అయిపోతుందని పరిగెట్టుకుని వచ్చి కూర్చోటం, టైం అయిపోతుందండి ప్రేయర్ చేయడానికి, ఇప్పుడే వచ్చాం ఎలాగోలా కష్టపడి వచ్చాం, అలాగే యజ్ఞం టైంకి రాగలిగి అయ్యో ముందర రాలేకపోయాం. అలాంటివి ఉండకూడదు, ముందరే రావాలి. ముందర రావటం అంటే ముందరే ఏమీ ఎగ్జామిషన్స్ ఏమి ఉండవు. 10 నిమిషాలు ముందు రావాలంటే 10 నిమిషాలు ముందర వచ్చి తీరాలి. అలాగ ఆర్గనైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. మెల్లిమెల్లిగా రావాలి తప్ప ఒకసారి వచ్చేది. ఆ శాంతి ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్యూరిఫైజ్ ఎవ్రీథింగ్. అసలు రాగు అంటే ఉండదు ఎవరికి. మనం ఇప్పుడు రోగరహిత జీవితం అని చెప్పుకుంటున్నాం మిషన్ ఆర్కేలు. రావాలంటే ఏం చేయాలి? శాంతి రావాలి. శాంతి రావాలంటే ఏం చేయాలి? శాంతే రావాలి. శాంతి బదులు ఆనందం వచ్చిందంటే కుదరదు. శాంతి అంటే శాంతే. సో మనం మన చేతనత్వంలోకి ఓంకారం అంటున్నప్పుడు లేకపోతే గాయత్రి అంటున్నప్పుడు ఆ పరమాత్మ అనంత శాంత స్వరూపుడుగా నాలోకి అవతరించుగాక. ఇప్పుడు మహావిష్ణువు స్తోత్రం ఉందనుకోండి, శాంతాకారం భుజగ సైన్యం పద్మనాభం సురేశం, అలా వస్తుంది తప్ప మొట్టమొదటి శాంతమే వస్తుంది, తర్వాతే మిగతా. అలాగే శివుడికి ఉందనుకోండి, శివం శాంతం, శివం అంటే శాంతం. అలాగే విష్ణువు శాంతాకారం, ఆయన శాంతమే ఆకారంగా గలవాడు విష్ణువు. అలాగే శివుడేంటి? శాంతమే శివుడు, శివుడే శాంతం. కాబట్టి శివుడికి విష్ణువుకి తేడా లేదు, ఇద్దరు శాంతమే. కాబట్టి మనం ఒకసారి శాంతాన్ని మనలోకి పిలిస్తే కనుక ద లార్డ్ ఆఫ్ ది పీస్, ఐ ఇన్వైట్ ద లార్డ్ ఆఫ్ ద పీస్ ఇన్ టు మై బీయింగ్ అన్నాం అనుకోండి, అంటే తెలుస్తుంది ఎలా వస్తుంది. అలాగే గాయత్రి మంత్రం అంటున్నప్పుడు నాకు ఈ ఒక్కటి రాని ముందర ఏంటి, నా మనస్సు. నా ఇంగ్లీష్లో అయితే కొంచెం సులభంగా ఉంది, నా స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో సంపూర్ణంగా శాంతి అవతరించుగాక. ఒక్కసారి శాంతి వస్తే బాడీలో ఏ రోగం ఉన్నా తగ్గిపోతుంది. అన్నింటినీ పవిత్రం చేస్తుంది. శాంతిని మించి పవిత్రం చేసేది ఇంకొకటి లేదని చెప్తారు మహాత్ములు. ఎక్కడ శాంతి ఉందో అక్కడ ఒక పులి, ఒక ఆవు, లేకపోతే సింహం ఆవు, లేకపోతే సింహం ఇంకో మేక, అవన్నీ ఒక్కచోటే కలిసి ఉంటాయి. అలాంటి శాంతాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? ఎందుకు జీవించాలంటే శాంతంగా ఉండాలి, అంతే తప్ప జీవిస్తున్నాం కాబట్టి రోజు అవిశేషించాలి, ఈ విధంగా వర్ధిల్లాలి, వీళ్ళు పోవాలి వాళ్ళు రావాలి, ఈ కొట్లాటల్లోకి వెళ్ళకూడదు. అలాంటి కొట్లాటల నుంచి దూరంగా ఉండాలి మనం. అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకూడదు. స్లోగన్ షౌటింగ్ అనవసరం, మనం చేయాల్సిన వర్క్ చేయాలి. మనం మారితే యుగం మారుతుందని గురువు గారు చెప్పమన్నారు, ఆయన చెప్పమన్నారు కాబట్టి చెప్తాం. చెప్పి ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, మనం మారడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి మార్పు ఎక్కడి నుంచి వస్తుందంటే మన శ్వాసను గమనించడం ద్వారా వస్తుంది. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అది ఎక్కడ మొదలవుతోంది లేకపోతే ఎక్కడ లీనమైపోతుంది గమనించడం ద్వారా వస్తుంది తప్ప ఏం చేసినా రాదు. గురువు వచ్చి నెట్టి చేయిబెట్టాడు, ఇంకేముంది, మీకు శక్తిపాతం అయిపోయింది, అన్నీ ఆగిపోతాయంటే నమ్మక్కర్లేదు. అలా ఇవ్వరు గురువులు. ఎవరికి వాళ్ళు సాధించాల్సిందే, ఎవరి ఓంకారం వాళ్ళు అనాల్సిందే. నేను ఒక్కడిని అంటాను, మీరందరూ వినండి అంటే మీకేం రాదు, నాకు ఒక్కడికి వస్తుందేమో. కాబట్టి ప్రతి వాళ్ళు ఓంకారం అనాల్సిందే. ప్రతి వాళ్ళు ఓంకారం ద్వారా పరమాత్మ నాలోకి అవతరించాలి. నేను వాడు ఒకటైపోవాలి అనే భావనతో ఓంకారం చేయాలి. గాయత్రి చేస్తే నేను సవిత ఒకటైపోవాలి అనే భావనతో చేయాలి. అంతేగాని గాయత్రి వేరు నేను వేరు అని రెండు భావాలు ఉండకూడదు, ఒకటే భావం. సాధక్ సవిత ఏక్ అంటారు గురువు గారు, అది మర్చిపోవద్దు. అది గుర్తుంచుకొని గాయత్రి మంత్రం చేస్తే సాధక్ సవిత ఏక్ మెల్లిగా ఏదో ఒక రోజుకి ఇనుప మొక్క అయస్కాంతం అయినట్టుగా ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించడానికి ఎంత సాధ్యం అవుతుందో అలాగా ఒక వ్యక్తి సవితగా ఉంటాడు. గురువు గారు ఎలా ఉన్నారో అలా ఉంటాడు. ఆయన ఉన్నారు కాబట్టి మనకు చెప్తున్నారు ఆ శీలం. సో ఇలాగా జీవితం అంటే మొదటిది అర్థమవుతుంది శ్వాసను గమనించడం వల్ల, శాంతి, తర్వాత సమృద్ధి, ప్లెంటీ. ఈ ప్లెంటీ అనేది ఉంది చూసారా, మహాలక్ష్మి కదా. ప్లెంటీ అంటే శాంతి అంటే విష్ణువు శివుడు, ప్లెంటీ అంటే మహాలక్ష్మి. కాబట్టి ఇదిగా మహాలక్ష్మి సాధన మేము చేస్తున్నామండి. ఈరోజు నువ్వు మాస్టర్ ఇచ్చారు దీక్ష, వెరీ గుడ్, చెయ్యాలి. చెయ్యొద్దంటలేదు, చేస్తూ ఆ శాంతి తీసుకుంటే ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడే లక్ష్మి ఉంటుంది, ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడే అమ్మవారు పార్వతి ఉంటుంది, వైభవం ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి. శివుడు సుందరుడు, అమ్మ సుందరేశ్వరి. కాబట్టి సత్ చిత్ ఆనందం, అలాగే సత్యం, అలాగే శివం సుందరం. ఈ సత్యము శివం సుందరం ఏదైతే ఉందో, శివం అంటే శాంతం, సుందరం అంటే అమ్మవారు. కాబట్టి మనలో శాంతం ఉంటే శాంతస్వరూపుడిగా విష్ణువు, ఆయనతో పాటు లక్ష్మి ఉన్నట్టుగా మనలో శాంతి సమృద్ధి రెండు ఉంటాయి. అలాగే శివుడు గౌరీ లాగా శాంతి వైభవం రెండు ఉంటాయి, సుందరం ఉంటుంది. అలాగే జీవితం శాంతి సమృద్ధం, తర్వాత వచ్చేది ఆనందం. ఎక్కడైతే వీళ్ళు ఉంటారో అక్కడ ఆనందమే ఉంటుంది, ఇంకోటి ఉండదు. సో శివుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే చాలా మంది ధ్యానం చేసుకుంటాడు, ఆయన ఆనంద తాండవం చేస్తాడు. కాబట్టి మనం కూడా శాంతాన్ని మనలోకి దింపుకుంటూ ఉంటే మన జీవితం అంతా కూడా ఒక ఆనంద తాండవం ఎలాగైతే చేస్తారో. మాస్టర్ కూడా డ్యాన్స్ చేసిన వీడియో చూశాను, చాలా దాని అంటారు ఆ పోస్చర్స్ అవి ఎంత డెలికేట్గా చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటాయి. డ్యాన్సర్స్ చేస్తే ఉండవు మళ్ళీ, అలా వాళ్ళు డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ కోసం చేస్తారు, ఇక్కడ అలా కాదు. ఈ భగవంతుని తత్వాన్ని వ్యక్తం చేసేది, ఆ శాంతాన్ని వ్యక్తం చేసేది, ఆ సుందరత్వాన్ని వ్యక్తం చేసేది కాబట్టి చాలా బాగుంది. అలాగే షిరిడి బాబా డ్యాన్స్ చేస్తుంటే చూసి ఆనందించిన వాళ్ళు, గొప్ప కళ్ళాకపోకుండా చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చరిత్రలో ఉంటుంది. అలాంటి ఒక శాంతి సమృద్ధం అమృతం, ఆనందంతో అమృతం. అమృతం అంటే నశించకుండా ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండే అటువంటి అమృత తత్వాన్ని మిషన్ ఆర్కే లక్ష్యాల్లో ఒకటి. కాబట్టి రోగరహిత జీవితము, వృద్ధాప్యరహిత జీవితము, అమృతతత్వము అనేది ఏదైతే ఉందో అది సాధించాలంటే ఖచ్చితంగా శ్వాసని పీల్చుకుంటున్నప్పుడు, శ్వాసను వదులుతున్నప్పుడు మన దృష్టి ఇంకెక్కడా ఉండకూడదు, ఆ శ్వాస మీదే ఉండాలి. అలాగే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓంకారం ఎక్కడ లీనమైపోతుంది అని గమనిస్తూ ఓంకారం అనాలి. గమనిస్తూ అంటే ఓంకారం వింటాం అడవు, ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన వాడు కనిపించినప్పుడు మాట్లాడే అనుకోండి, మనకు బాడీలో ఒక రకమైన లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే ఒకరితో కోపంగా మాట్లాడినప్పుడు మనకు తెలియకుండానే ఒళ్ళంతా వేడెక్కుతుంది, మొహం కొంచెం ఎర్రగైపోతుంది, ఒళ్ళు కాస్త వణుకుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బికాజ్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్. అలాగా ఆ భగవంతుడు నేను ఒకటవ్వాలి అందుకని ఓంకారం చేస్తున్నా నేను భావనతో చేస్తుంటే, భగవంతుడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఒక్కొక్కటి మనలోకి దిగుతుంటాయి. దాంట్లో మొట్టమొదటిది శాంతం. సో అలా చేయటం వల్ల ఏమిటి లాభం మనకు అంటే, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. దానివల్ల అనన్య స్థితి వస్తుంది. అనన్యం అంటే రెండోది లేనిది, రెండోది లేదు ఒకటే ఉంది. ఏంటి? ఆ భగవంతుడు నువ్వు అంతే, ఇంకేం లేవు. అలాంటి స్థితి వచ్చినప్పుడు నేను 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 అని మనం నిన్న చెప్పుకున్నాం, ఒకటి ఫాల్స్ అయాం, రెండోది రియల్ అయాం. ఆ ఫాల్స్ అయాం అనేది పోయి రియల్ అయాం అనేది తెలుస్తుంది. వాట్ ఈజ్ ద రియల్ అయాం అండ్ వాట్ ఈజ్ ద ఫాల్స్ అయాం? ద ఫాల్స్ అయాం జస్ట్ మెర్జెస్. ఎలాగైతే గాలికి మేఘాలు ఎగిరిపోతాయో, అలాగా ఎండ వేడికి మంచు కరిగిపోతుందో, అలాగ ఫాల్స్ అయాము ఈ ఓంకారం చేయటం వల్ల, శ్వాసన గమనించడం వల్ల మెల్లిమెల్లిగా కరిగిపోయి అసలు అయాం అనేవాడు బయటకు వస్తాడు. ఆ అసలు అయాం అనేవాడే నేను. తేజ అంటే నేను అంటే ఈ శరీరాన్ని చూపించి నేను తేజ అండి అంటే ఒప్పుకోం. తేజ అంటే ఆ లోపల ఉన్న అంతరాత్మ. ఆ అంతరాత్మగా ఉన్న తేజ మాట్లాడుతోంది ఇప్పుడు అని తేజకి తెలుస్తుంది, పక్కవాడికి తెలియదు. మళ్ళీ అరుణకి తెలుస్తుంది, పక్కవాడికి తెలియదు. అలాగే కిషోర్కి తెలుస్తుంది, పక్కవాడికి తెలియదు. కిషోర్ అనుకుంటాడు నేను అంతరాత్మగా ఉన్నాను, నేను నేనుగా ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను. అంటే ఈ కిషోర్ స్టేట్ బ్యాంక్ మేనేజరు, నాకు ఇంత శాలరీ వచ్చి, నేను ఎలాంటి వాడిని, ఎంత పొడుగు, ఇంత అందంగా ఉంటాం, ఇవన్నీ పోయి మొత్తం నేను ఆ పరమాత్మ అంశను అనే జ్ఞానం వస్తుంది. ఈ సృష్టిలో ఏది ఉన్నదో అదే నేను అనే జ్ఞానం వస్తుంది. అలాంటి జ్ఞానం రావడానికి మూల కారణము జీవితం అంటే ఏంటో తెలుసుకోవటము. జీవితం అంటే ఏంటో తెలుసుకోవటం అనే ప్రక్రియకి ఫస్ట్ స్టెప్ శ్వాసని గమనించటము. శ్వాస గమనిస్తూ ఉండాల్సిందే, దీంట్లో ఏం ఛాన్స్ లేదు. మాస్టరు ఒక 5 నిమిషాలు చేసి మానేస్తానండి, మాని ఎవడు కావాలి 5 నిమిషాలు మటుకు ఎందుకు చేయడం అంటారు మాస్టర్ అయితే గ్యారంటీగా. అబ్బా అంత కష్టమా, వద్దమ్మా అంటారు. అందుకని అంత కష్టపడకుండా జీవితాన్ని గడిపేయడానికి సిద్ధంగా ఉంటే తెల్లండి. లేదు మాస్టర్ ఒక 24 గంటల్లో 23 గంటలన్నా కష్టపడదాం అనుకున్నాంటే, ఊహో అలాగా అంటారు. 24 గంటలు కష్టపడమంటున్నాం కదా, మరి 23 గంటలే అంటావేంటి అని కూడా అనరు. ఎవరు చేస్తామంటే వాడికి అన్నిటికీ ఆయన దగ్గర ఎస్సే చేయదంటే కరెక్ట్, యూఆర్ కరెక్ట్ అంటారు. చేస్తానంటే యూఆర్ రైట్ అంటారు. రైట్కి కరెక్ట్కి తేడా ఏంటంటే ఎవడికి తెలియదు, ఆయనకే తెలుసు. ఎవరైతే ఈ నేను అనే దాన్ని తెలుసుకుంటారో అదే గురువు గారు కోరుకున్నది, దాన్నే ప్రజ్ఞ అంటాం. ప్రజ్ఞాపుత్రుడు అంటే నేను అంటే ఏమిటో తెలిసినవాడు, ఫాల్స్ అయాం పోయి జీవితం అంటే ఏమిటో తెలిసినవాడు, అనన్య స్థితి వచ్చినవాడు, నేను అంటే తెలిసినవాడు. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏమీ కాకుండా తురీయ స్థితిలో ఉన్న నేనైతే ఏదైతే ఉందో అది నేను. వాడు హృదయస్థుడు, వాడు సాధన చేస్తాడు. సాధన చేసేది ఎవరు అంటే వాడు. వాడికి ఇష్టపడాలి, నేను చెయ్యాలి, నేను భూమిపై స్వర్గావతరణ, నాకు సంకల్పం కరెక్ట్ నచ్చింది అని అనేది ఎవరంటే మనస్సు అనదు, కోరికలు అనవు, దేహం అనదు. మన లోపల హృదయంలో దాక్కున్న చెప్పండి మళ్ళీ వేసుకుని వరం వేసుకోవడం వేసుకోండి. ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది, అదేంటంటే ప్రణవ్ పాండే గారికి, డాక్టర్ ప్రణవ్ పాండే గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవని అంతటినీ గుర్తించి, అది లేటెస్ట్ న్యూస్, ఇప్పుడు ఫోన్ వచ్చింది నాకు, అందుకే మధ్యలో ఆపింది. కాకపోతే గురువు గారు కోరుకున్న ప్రజ్ఞాపుత్రులు అంటే ఆ ప్రజ్ఞాస్థితికి వెళ్లాలంటే, మాస్టర్ కూడా అదే చివరిసారిగా ఆయన లెక్చర్లో ఎంతో బాధపడుతూ అన్నారు, ఎలా తీసుకువెళ్ళాలి మనం వీళ్ళందరినీ, లోపల అంతరాత్మ ఉన్నది, అంతరాత్మ గురించి వీళ్ళకి ఎలా తెలియాలి, ఈగో ఈగో గురించి ఎలా తెలియాలి. ద హార్ట్ అండ్ మైండ్, ద హార్ట్ అండ్ హెడ్ షుడ్ బి లింక్డ్. ఇది ఎలా చెయ్యాలి మాస్టర్? చివరి లెక్చర్లో ఆయన ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ అనమాట. ఈగో ద్వారా అమృతం వస్తుంది, అమృత తత్వం అనేది తెలుస్తుంది. ఎలా చెయ్యాలి, దీని ప్రతి వాళ్ళు ఎలా అర్థమేటి చెప్పాలి అని మాస్టర్ అంతట ఆయన ఒక ప్రశ్న వేసుకున్నారంటే ఎంత బాధ ఉండి ఉంటుంది ఆ ప్రశ్న అనకాల ఆలోచించండి. కానీ ఆన్సర్ సింపుల్, రోజు ఓంకారం అంటాం, వింటాం, శ్వాసని గమనించడం. ఇది కూడా చేయలేకపోతే మనం, మాకు ఒక గురువు ఉండేవాడు, ఆయన పేరు శ్రీ శ్రీరామకృష్ణ, లేదా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు శ్రీ శ్రీరామశర్మ ఆచార్య, ఇలా చెప్పుకోవడం వేస్ట్. ఆయన పేరు చెప్పుకొని ఏం సాధించినట్టు, ఏం సాధించినట్టు, నట్లు బోల్ట్లు వద్దు మనకు. ఎస్, నేను శ్వాసను గమనిస్తాను అంతే, ఇంక దీనికి తిరుగులేదు. దీనికి ఒక ఏదైనా వ్రతంగా తీసుకుంటే అది మనం సత్యం దగ్గరికి తీసుకెళ్తుందని చెప్పి మనకు యజ్ఞంలో గురుదేవులు వ్రతధారణ అని ఇచ్చారు. వ్రతేన దీక్షామాప్నోతి, దీక్షాయాప్నోతి దక్షిణాం, దక్షిణాం శ్రద్ధమాప్నోతి, శ్రద్ధయా సత్యమాప్నోతే. వ్రతం వల్ల దీక్ష, దీక్ష వల్ల శ్రద్ధ, శ్రద్ధ వల్ల సత్యము దర్శనం అవుతుంది. కాబట్టి వ్రతం ఏంటి, శ్వాసను గమనించడం. ఇంకో వ్రతం ఏంటి, ఓంకారం అంటాం. గురువు గారు ఎంత క్లియర్ గా చెప్పారు, ఆయన జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదట్లోనే ఉంటుంది, నేను ఏ రోజు అన్నం తినకుండా ఉండలేదు. కండిషన్ ఏంటి, ఏ రోజు జపం చేయలేదు ఆ రోజు అన్నం తినను అని పెట్టుకున్నారు ఆయన. కాబట్టి ఏ రోజు నేను అన్నం తినకుండా ఉండలేదు అంటే అర్థం, రోజు నేను జపం చేశానని చెప్పకుండా. మనం అలాంటి పెట్టుకున్నావా, ఇవాళ కుదరతలు ఇద్దరు పర్లేదు, రేపు చేద్దామే, ఓకే ఓకే లెట్ ఇస్ మీ టుమారో అంటాం. ఎందుకు కుదరదు అని ప్రశ్న వేసుకోవాలి, ఎందుకంటే మనకు ఇంతకంటే ముఖ్యమైనవి ఇంకా ఉన్నాయి అని ఒక భ్రమ, ఇంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి లేదు, అన్నీ మానేసి ఇదే చెయ్యండి అని మాస్టర్ ఇదివరకు చెప్పారు, ఇప్పుడు చెప్పడం మానేశారు. ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్తారు, ఎవడో వింటున్నారు తప్ప ఎవడు చేయట్లేదు, ఏం చేద్దాంరా, ఆ చివరిలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేద్దాంరా అన్నారు. అసలు ఆయన నోట్లోంచి రా అలాంటి మాటలు రావు, ఇప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతుంది. ఎంత నిస్పృహ కనిపించిందంటే, ఆ మాటలో నిరాశ కనిపించిందంటే, ఏం చెయ్యాలి తోచట్లేదు అని ఒకటి. రెండోది ఏంటంటే, మీరు ఏం చెప్పినా ఏం చేయలే అది కూడా అన్నారు. మీకు ఎన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నాను గాయత్రి గురించి, ఎన్ని ఏళ్ళ నుంచి చెప్పినా ఒకటే మళ్ళీ చెప్పండి అంటారు. ఏం చెప్పను, ఇప్పుడు చెప్పింది ఏం అర్థమైంది మీకు, గాయత్రి అంటే అదొక ఫార్ములా. ఈ ఫార్ములా అంటే ఏంటి, వాడుకోవడానికి. నిన్న మనం చెప్పుకున్నాం ఫార్ములా అంటే, ఇంకో ఇది కలిపితే ఇది వస్తుందని కెమిస్ట్రీలో ఫార్ములాస్ బోల్డ్ ఉంటాయి. మనం ఇప్పుడు తయారు చేసే మందులు అన్ని అంతే కదా ఫార్ములాస్. నువ్వు భగవంతుడిగా అవ్వాలంటే ఇది గాయత్రి మంత్రం ఫార్ములా, దాన్నే 24 అక్షరాల్లో ఒక అక్షరం అంటే అజప. అజప అంటే నువ్వు జపం చేసేది కాదు, దాని అంతా జరిగేది. దాన్నే గాలి లోపలికి వెళ్ళడం, గాలి బయటికి రావడం అంటారు. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు సో, బయటకు వస్తున్నప్పుడు హం సోహం, దాన్ని అలాగే ప్రాక్టీస్ చేసి. రత్నగిరి అని చెప్పి ఉంది అరేబియా సముద్రం ఒడ్డున, ఆ రత్నగిరిలో ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన ఏం సాధన చేయలేదు, ఒక్కటే సాధన చేసి అరవిందుల ఆశ్రమంలో ఎలా జరిగిందో ఆయన ఆశ్రమంలో కూడా అలాగే జరిగింది. అరేబియా సముద్రంలో తుఫాన్ వస్తే సరిగ్గా ఈయన ఆశ్రమం మీద చిన్న పాకలా ఉంటుంది, దాని మీద పెద్ద మర్రి చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి చూశాను నేను. ఆ మర్రి చెట్టు నుంచి ఒక కాకు కూడా దాని మీద పడలేదు, పెద్ద తుఫాన్ వచ్చి గాలికి అన్ని ఎగిరిపోతున్నాయి ఓడలతో సహా. అలాంటిది ఈయన ఆశ్రమం మీద ఉన్న రావి చెట్టు వంగటం కానీ, దాని మించి ఆకులు రాలి ఆ పాక మీద పట్టం కానీ, పాక మీద తాటి రెల్లు గడ్డితో అల్లుతారు కదా, అలాంటివి కానీ ఏమీ కదలలేదు, అక్కడ వర్షం పడలేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. అదంతా ఎలా వచ్చింది, జస్ట్ సోహం, శ్వాసం లోపలికి వెళ్ళి గమనించడం, బయటకు వచ్చేది గమనించడం, అది అనన్యస్థితి. అనన్యస్థితి ఏం చేస్తుందని చెప్పుకున్నాం, మనని ప్రజ్ఞాపుత్రులుగా తయారు చేస్తుంది. గురువు గారు కోరుకున్న ప్రజ్ఞాపుత్రులుగా తయారు చేస్తుంది. ఇలాంటి ప్రజ్ఞ వచ్చిన వాడినే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అంటారు. ఇప్పటికీ మాస్టారు గురువు గారు చెప్పిన ఒక పదానికి అర్థం తెలుసుకునే భాగ్యం కలిగింది అనుకుంటున్నాను నేను. ఏంటంటే అది ఎవరైతే ఇలాగ ద్విజత్వం అంటే రెండో జన్మ పొందుతారో, క్రిస్టియనిజంలో ఏమంటారు బాప్టిస్మం అంటారు. బాప్టిస్మం అంటే నీళ్ళలో ముంచి తీస్తారు వాళ్ళని, లేకపోతే నీళ్లు చల్లుతారు. ఆ ద్విజత్వం అంటే నేను అనే జ్ఞానం వచ్చిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. గురువు గారు మాట అన్నారు ఏంటి, వాళ్ళ నాన్నగారిని అడిగారు, నాన్న నాకు దీక్షిస్తూ ఈ గాయత్రి బ్రాహ్మణులకు కామధేను అన్నారు అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు అని ప్రశ్న వేశారు. ఎవరు, గురువు గారు వాళ్ళ నాన్నగారిని. గురువు గారు నాన్నగారు దానికి సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఏంటి, నేను అనే జ్ఞానం వచ్చినవాడు రెండో జన్మ ఇచ్చినవాడు. మొదటి జన్మ ఎవరిస్తారు, తల్లిదండ్రుల వల్ల ఈ శరీరం వస్తుంది, అది మొదటి జన్మ అంతే. కానీ నేను అనే జ్ఞానం గురువే ఇస్తాడు. ఆ గురువు ఇచ్చిన జన్మ ఉంది చూశారు, అది రెండో జన్మ. చిన్నప్పటి నుంచి పుట్టి ఈ సాధన చేసి రెండో జన్మ ఎత్తేంత వరకు ఉన్న జీవితం ఒకటైతే, ఎలాగైతే పుట్టినప్పటి నుంచి మనం పెరిగి రకరకాల పనులు చేసాం, అలాగే రెండో జన్మ ఎత్తిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గురువు చెప్పినట్టుగా పనులు చేయాలి. గురువు చెప్పినట్టు పనులు చేస్తేనే ఆ జన్మకి సార్థకత. లేకపోతే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు, ఓకే బ్రాహ్మణులకు గాయత్రి కామధేను. కాబట్టి ఇప్పుడు గురువు గారు ఏం కోరుకుంటున్నారు అర్థమైందా, నేను అనే జ్ఞానం ప్రతి వాళ్ళు సంపాదించాలని కోరుకుంటున్నారు, ప్రజ్ఞాపుత్రులు కావాలి మీరు అని కోరుకుంటున్నారు, ప్రజ్ఞాపుత్రులనే బ్రాహ్మణులు అంటారు అని చెప్తున్నారు, బ్రాహ్మణులకు గాయత్రి కామధేను అని చెప్తున్నారు, ద్విజత్వము అంటే నేను అనే జ్ఞానం రావటము. రమణ మహర్షి గారికి 9-10 ఏళ్ల వయసులోనే ఆ ద్విజత్వం వచ్చేసింది. వెంటనే ఆయన అరుణాచలం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఈ జంధ్యం కూడా ఎందుకని తీసేసి గోచిపెట్టు కూర్చున్నాడు అప్పటి నుంచి ఆయన. అది ఆయన లైఫ్ పర్పస్ కాబట్టి అలా చేశారు. గురువు గారికి కూడా తెలుసు, అప్పుడు ఏం చేశారు ఆయన, రెండో జన్మ ఎత్తంగానే వాళ్ళ గురువు ఏం ఆదేశం ఇచ్చాడో అదే చేశారు. కాబట్టి మనకు రెండో జన్మ వచ్చింది కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది గురువు చెప్తాడు అప్పటి నుంచి. గురువు అందుకని గురువు సాక్షాత్ పరబ్రహ్మ. మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత ఇంకా గురువే. ఇంకా లైఫ్ లాంగ్ కాదు, లైఫ్ టుగెదర్ అంటే జీవితాలు ఒక్క జీవితం కాదు. ఈ జీవితానికి తల్లిదండ్రులు శరీరం ఇస్తారు, గురువుగా ఉంటారు. కానీ నేను అనే ఈ ప్రజ్ఞ ఉంది చూసారా, ఆ జీవప్రజ్ఞ ఏదైతే ఉందో దానికి జన్మ జన్మలు ఆయనే గురువు. అది గురువు గారి జీవిత చరిత్రలో కనిపిస్తుంది. చూడు ఎన్నో జన్మల నుంచి నేను నీ గురువుగా ఉన్నాను, ఇప్పుడు కూడా అందుకే వచ్చాను అని చెప్తారు. మనకు కూడా నేను మీకు గురువును అంటే అర్థం, సీతారాం అనే పేరు పెట్టుకున్న ఈ శరీరానికి కాదు, తేజ అని పేరు పెట్టుకున్న ఈ శరీరానికి కాదు గురువు, లోపల ఉన్న ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞకి గురువు. ఆ ప్రజ్ఞని నడిపించి నడిపించి ఆ జీవ ప్రజ్ఞ బ్రహ్మ ప్రజ్ఞలో లీనమయ్యేంత వరకు గురువు వాళ్ల కోసం పుడుతూనే ఉంటాడు. ఆయన మోక్షం తీసేసుకోడు, సిరీస్ కాదు, ఇంకెక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళందరిని ఎలా ఉద్ధరించాలా అనే తపనే తప్ప ఇంకో ఆలోచన ఉండదు వాళ్ళకి. అలా ఉంటే వాళ్ళు ఎందుకు అవుతారు మహాత్ములు, అవరు. వాళ్ళు మహాత్ములు ఎందుకు అవుతారంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అయ్యో ఫిజికల్గా లేరు అనే భావం తప్పు, ఫిజికల్గా లేకపోతే ఇంకా ఎక్కువ దగ్గరగా ఉంటారు. ఈ రకంగా ఎప్పుడైతే నేను అనే స్థితిలోకి వెళ్ళామో అప్పుడు ఏమవుతుందంటే దానికంటే ముందరే ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో, లోపలికి వెళ్లే శ్వాస బయటికి వచ్చే శ్వాస గమనిస్తూ ఉంటామో, మెల్లిగా ఏదో ఒక రోజుకి ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు కంగారు పడకూడదు, ఏమిటి నాకు ఏ ఆలోచనలు రావట్లేదు, అయ్యి బాబోయ్ నాకు ఏమైనా అయిపోయిందా, నేను ఇప్పుడు సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా అలా చెప్పాను అనుకోండి ఎవరికన్నాను, వెంటనే వాళ్ళు ఇంట్లో వాళ్ళు మనకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు కదా, వీడికి పిచ్చెక్కింది, ఏవో గాయత్రిక నా మొహం ఎవరో చేయకూడదన్నా కూడా చేశాడు, కాబట్టి వీడిని ఇప్పుడు అర్జెంటుగా ఎండ్ల సుబ్బరామరెడ్డి దగ్గర తీసుకుపోవాలి, లేదా అయోధ్య దగ్గర తీసుకువెళ్ళిపోవాలి, లేదా మానసాలో చేర్పించేసేయాలి, లేదా ఎర్రగడ్డలో తీసుకెళ్ళి ఆడు పడేయాలి వీడిని అని తీసుకెళ్ళిపోతారు అనుమానలే. అందుకని మన సాధనకి సంబంధించిన ఏమన్నా ఉంటే గురువుకి చెప్పుకోవాలి తప్ప ఇంకెవరికి చెప్పకూడదు. చెప్తేవాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళ కింద జమకడదు, ఆ పని చేయకండి. గురువుకి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎలాగండి, ఎవరికి చెప్పాలి అంటే మీ ఎదురుకుండా మాస్టర్ ఫోటో పెట్టుకోండి, చెయ్యండి. మీకు వచ్చినవన్నీ ఆ ఫోటోకి చెప్పండి, ఆయనకి చెప్పినట్టే. మాస్టర్ చెప్పుకున్నారు నా ఫోటోకి చెప్తే నాకు చెప్పినట్టే, ఆయనకి నా ఫోటోకి తేడా లేదు. ఎప్పుడైతే మనస్సులో ఆలోచనలు అన్నీ ఆగిపోతాయో అప్పుడే ఉంటుంది మనస్సు అనేది ఉండకుండా మనస్సుని మిగతా వాటిలన్నింటినీ ఎవడైతే సృష్టించాడో వాడు ఉంటాడు. అన్ని ఎక్కడి నుంచి వస్తాయని చెప్తోంది మనకు గాయత్రి మహావిద్యం సవిత నుంచి వస్తున్నాయి కాబట్టి అక్కడ ఎవరుంటారంటే సవిత ఉంటుంది. సాధక సవిత ఏక్ అనే స్థితి రావాలంటే ఆలోచనలు ఆగిపోయే స్థితి రావడానికి మనం సాధన చేసుకుంటూ ఉంటాం. మనస్సు ఎప్పుడైతే లేదో అప్పుడే చిత్త వృత్తులన్నీ ఆగిపోయాయి. ఒక్క చిత్తం మాత్రమే ఉంటుంది. చిత్తం ఎలా ఉంటుందంటే అర్థంలాగా ఉంటుంది. అప్పుడు అర్థం ఎటువైపు తిప్పితే అదే దాంట్లో కనిపిస్తుంది. గాయత్రి వైపు తిప్పితే గాయత్రి కనిపిస్తుంది, లేకపోతే సావిత్రి వైపు తిప్పితే సావిత్రి కనిపిస్తుంది. అలాగా మనం ధ్యానంలో ఎవరిని ధ్యానం చేస్తే, నిన్న చెప్పుకున్నాం అగ్నిని ధ్యానం చేస్తే చిత్తం కాస్తే అగ్నిలో అయిపోతుంది, కాలాన్ని ధ్యానం చేస్తే కాలం అయిపోతుంది, చోటును ధ్యానం చేస్తే చోటు అయిపోతుంది, ఆకాశాన్ని ధ్యానం చేస్తే ఆకాశం అయిపోతుంది. అది ఇది కాదు, నేను గాలిని లేకపోతే నీళ్లని లేకపోతే భూమిని లేకపోతే ఇలాంటి రకరకాల శక్తులు ఉన్నాయి ప్రపంచంలో. అన్ని దైవీ శక్తులు ఏవైతే వాటిని ఆరాధిస్తానంటే అది అయిపోతాం. ఇలాగ మనం ప్రజ్ఞాస్థితి అనేది పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మన మనస్సు ఆటోమేటిక్గా లీనమైపోయి పరబ్రహ్మంలో లీనమైపోయి ఉంటుంది. అలాగే ఆ స్థితి కోసం మనం రోజు ఒకే టైంకి చక్కగా ఓంకారం అనేది అంటూ వింటూ నేర్చుకోవాలి. ఎక్కడ లీనమైపోతుందో ఆలోచిస్తూ నేర్చుకోవాలి. అది మొదట ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా కాస్త పట్టు చిక్కితే అప్పుడు మనకు సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకోవచ్చు. అదర్వైజ్ మేము సమర్థ సద్గురు స్పర్శ ఇదివరకు నుంచి చేస్తామంటే కంటిన్యూ ఇట్ అస్సలు మానద్దు. అదైన తర్వాత మనం ఈ ఓంకారం అంటున్నంతసేపు నేను వాడు ఒకటైపోవాలి అనే భావనతో చేయాలి ఓంకారం. ఊరికే ఓంకారం చేయటం కాదు, ఓం అన్నామండి అంటే కుదరదు. వాడంటే ఎవరు? సహ. సంస్కృతంలో సహ అంటే అతడు అంటే భగవంతుడు. తత్, గాయత్రి మంత్రంలో తత్ అంటాను చూసారా, అదే సహ అంటే నేను అదే అయిపోవాలి, నేను వాడైపోవాలి. తత్ అంటే ఏంటి? మన యొక్క బుద్ధుల్ని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో, ఎవరైతే సర్వానికి మూలము, గురువు గురించి ఏం చెప్తారంటే అన్నిటికీ మూలం ఎవరంటే శ్రీ గురు సర్వకారణం ఈశ్వరం. శ్రీ గురు అన్నిటికీ కారణం, ఆయనే ఈశ్వరుడు. అయితే ఈశ్వరుడే అన్నిటికీ కారణం, ఆయనే గురువు. గురువు అన్న ఈశ్వరుడు అన్న ఒకటే. కాబట్టి మన గురువు ఎవరైతే ఉన్నారో ఆయనే అన్నిటికీ కారణమని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. శ్రీ గురు సర్వకారణం ఈశ్వరం. తత్ తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమః. తత్పదం ఏదైతే ఉందో దాన్ని దర్శింపజేస్తాడు. ఆ తత్ అంటే అర్థం ఏంటి? ఆ తత్కి ఉన్న విశేషణం ఏంటి అంటే అవినాశి, ఎప్పుడు కూడా నశించని వాడు, శాశ్వతుడు. ఎప్పుడు ఉంటాడు అసలు, ఇప్పుడున్నాడు అప్పుడు లేడే కాదు, ఈజ్ ఆల్వేస్, సదా సనాతనుడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఎవరికి తెలియదు. జనన మరణాలు ఇలాంటివి లేనివాడు, అమృత స్వరూపుడు, స్వయంభూ. ఎవరు ఆయన సృష్టించారంటే ఎవరు కాదు, ఆయనంతా ఆయనే వచ్చాడు. స్వయం ప్రకాశుడు, ఆయన ప్రకాశం ఆయనదే తప్ప ఆయనని ఇంకొకడు ప్రకాశింపచేయలేడు. అంటే అర్థం ఏంటి? సూర్యుడు వెలుగొస్తేనే కొన్ని కనిపిస్తాయి మనకు, లేకపోతే కనపడరు. ఆ సూర్యుడికి కూడా వెలిగించేది ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడికి ఎవరు వెలిగిస్తారు అనే ప్రశ్న లేదు, ఎందుకంటే ఆయనకి వెలుగు ఆయనే, స్వయం ప్రకాశకుడు. అలాగే సర్వజ్ఞుడు అంతా తెలుసు, సర్వవ్యాపి అంతటా ఉన్నాడు, సర్వసమర్థుడు అంతటా ఇది. అతడే తత్, అతడే సహ, అతడే నేను. తత్ సవితుర్వరేణ్యం అంటే ఆ తత్తతో ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కలిసిన సవిత యొక్క శక్తి నాలో అవతరించాలి. నా పాపాలని బాగుపట్టాలి, నా రకరకాల పాపాలు చేసిన వాటిని బాగుపట్టి పవిత్రుడు చేయాలి, నన్ను అతన్ని ఒకటి చెయ్యాలి, నేను సవిత ఒకటవ్వాలి. అది గాయత్రి మంత్రం చేయడానికి మనకు ఉన్న ఫార్ములా. అది తప్ప ఇంకేం చేసినా కూడా తక్కువే. అందుకని మనం ఏం చేయాలో మనకు చాలా క్లారిటీ తోటి మాస్టర్ చెప్పడం జరిగింది. ఇది ఈ సవితాశక్తి ఏదైతే ఉందో ఆ సవితాశక్తి మనల్ని సన్మార్గం వైపు, మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించురా. ఇప్పుడు బుద్ధి అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, నిర్ణయించే శక్తి. మనకు తప్పు తెలుసు అయినా సరే మన బుద్ధి ఏం చేస్తుంది? తప్పు తెలిసినా తప్పు చేస్తుంది. సిగరెట్ తాకూడదు, డేంజరస్ ఫర్ హెల్త్. క్యాన్సర్ వస్తుంది, అందరికీ వస్తుంది అండి నాకు రాదు ఎవరికి వచ్చిన అంటాడు తాగేవాడు. చిన్నప్పటి నుంచి తగ్గుతుంది నాకేమొచ్చింది అంటాడు. అంటే మన బుద్ధి ఎటుంది? దుర్మార్గం వైపు ఉందా సన్మార్గం వైపు ఉందా? అలాగే అన్నిను అబద్ధం ఆడకూడదు, సత్యం బలుకు అన్నాడు అనుకోండి, సత్యం వద వెంటనే మనకు తెలివి చాలా ఎక్కువ తెలియచాడు తెలుగు వాళ్ళకి. సత్యం వద దానికి ఒత్తు పెడతాడు, సత్యం వద అంటే సత్యాన్ని చంపే, వధ అంటే చంపే. ధర్మం చర, చర అంటే చే కాదు, చ చర అంటే నడువు అని అర్థం సంస్కృతంలో. చర చర అంటే టు మూవ్, మూవ్ ఫాలో. దాన్ని ఏం చేస్తాం మనం, ధర్మం చర. చెరసాలలో చెర ఉంటుంది చూసారా, ధర్మం చెర అని పెడతాం. అంటే ధర్మాన్ని చెరబట్టు, సత్యాన్ని వధించు, ఇలాంటి పిచ్చి జోకులు వేస్తారు. దేని మీద? వేదం మీద. వేదాన్ని దూషించిన, వేదాన్ని అవమానపరిచిన, వేదాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాడికి ఇప్పుడేం అవ్వదు, కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే వాక్కుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సరిగ్గా మాట్లాడటం రాకపోవటం, లేకపోతే నంగి నంగే మాట్లాడటం, లేకపోతే నెత్తొచ్చేయడం, లేకపోతే నోరు పడిపోవటం, లేకపోతే గుటకేస్తుంటే కష్టం, శ్వాస పీల్చుకోలేము, ఇలాంటి బాధలన్నీ వస్తాయి. తెలియకుండా చేసినా వస్తాయి, తెలిసి చేసినా వస్తాయి, తెలిసి చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. సో మనం తెలియని విషయాలు మాట్లాడటం తగ్గించాలి, తెలిసిన విషయాలు మాట్లాడటం మానేయాలి. అదేమిటి, తెలిసిన విషయాలు మాట్లాడకూడదు అంటే, తెలిసిన విషయాలు మాట్లాడకూడదు, తెలిసిన విషయాల్ని ఆచరించాలి. ఆచరించి చూసుకుని బాగుంది అమ్మయ్య అనుకుంటే ఎవరన్నా అడిగితే చెప్పాలి. నాకు ఇదొచ్చు నాకదొచ్చు అనుకుంటే మనం డప్పు కట్టుకుని ఊరంతా అడిగి చెప్పక్కర్లేదు, కానీ గురువు గారు చెప్పమన్నా చెప్పాలి. తేడా ఉన్నా ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటూ మాస్టర్ లాస్ట్ లెక్చర్లో ఆయన కొన్ని విషయాల మీద స్ట్రెస్ చేస్తూ చెప్పారు. కరెక్ట్ మెడిటేషన్ 20 నిమిషాలు చేస్తే చాలని చెప్పారు. కరెక్ట్ మెడిటేషన్ అంటే ఇందాక మనం శ్వాస చెప్పుకున్నాం, అలాగే ఓంకారం చెప్పుకున్నాం, బాగా చెయ్యాలి. అలాగే స్వాధ్యాయం, నా లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి దానికి 10 రెట్లు పుస్తకాలు చదివాను నేను అన్నాను. స్వాధ్యాయం మన చెంబడలో పెట్టిన లైబ్రరీలో 8000 పుస్తకాలు ఉండొచ్చు, దానికి 10 రెట్లు చదివాము పుస్తకాలు. కాబట్టి మనం ఎన్ని పుస్తకాలు చదువుతున్నాం, స్వాధ్యాయం తప్పనిసరి. అలాగే ఇంకా ఎక్కువ హయ్యర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది గెయిన్ చేస్తూ 10 మందికి దాన్ని ప్రచారం చేయాలి, అందరితో పంచుకోవాలి జ్ఞానం, మర్చిపోకండి. గాయత్రి ఒక ప్రేయర్, అలా ప్రేయర్గా చేస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, ఇది యూనివర్సల్ ప్రేయర్, అందరూ చేయొచ్చు, ఇంకేం భేదం లేదు. ఆ రకంగా ఈ గాయత్రిని ప్రేయర్గా మనం చేస్తున్నావా లేదా, మా అందరు బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని భావనతో చేస్తున్నావా ప్రశ్న వేశారు. చేయటం లేదు కాబట్టి ఆ ప్రశ్న వస్తుంది, చేస్తే అడగరు ఎవరు. చేస్తుంటే ఏమంటారు, చేస్తున్నావు బాగుంది, ఇదిగో ఈ మార్పులు చేసుకోలేదు, ఇలా చెయ్యని సలహా ఇస్తారు తప్ప ప్రేయర్లా చేస్తున్నారా అని ప్రశ్న వేశారంటే అర్థం ప్రేయర్లాగా చెయ్యటం లేదు అని డైరెక్ట్గా చెప్పకుండా భావం అది. అలాగే అదొక ఫార్ములా, గాయత్రి మంత్రం ఒక ఫార్ములా. దేనికి? ఫైండ్ అవుట్. గాయత్రి మంత్రం దేనికి ఫార్ములాను? ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. గాయత్రి మంత్రం దీనికి ఫార్ములా అని చెప్పట్లేదు, దేనికి ఫార్ములాను ఆలోచించండి అంటున్నారు. కాబట్టి గాయత్రి మంత్రం దేనికి ఫార్ములా అయి ఉంటుంది అని కాసేపు రోజు ఆలోచిస్తే మనకి తడుతుంది. అలాగే 2000 తర్వాత, అంటే 2000 తర్వాత అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 4th డైమెన్షన్లోకి అందరూ వెళ్లాల్సిందే. ఇది అందరికి చెప్పండి, 4th డైమెన్షన్ అంటే ఆ ప్రజ్ఞాస్థితి ఏదైతే ఉందో, మనస్సు దాటి బుద్ధి దాటి, బుద్ధే పరతస్థు సహా, మనస్సు కంటే బుద్ధి పైన ఉంటుంది. ఆ బుద్ధిని దాటిన తర్వాత అన్నిటికీ పరమైన వాడు, ఆత్మతత్వం వాడు, ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు అనే జ్ఞానం వస్తుంది. దాని గురించి అందరికీ చెప్పండి, ఇదే చెప్పాలి. పొల్యూషన్, ఈ వాతావరణ కాలుష్యం, దీనివల్ల నాశనం జరిగిపోతుంది. కానీ ఎవరైతే ఈ 2వ జన్మ తీసుకుంటారో, ప్రజ్ఞాపుత్రులుగా ఉంటారో, వాళ్ళకి నాశనం లేదు. కాబట్టి సాధించాల్సిన టార్గెట్ చాలా స్ట్రైట్గా చెప్పారు. ప్రజ్ఞ అనే స్థితిలోకి మీరు అందరూ వెళ్ళాలి అని చెప్పారు. దానికోసం సాధన చెప్పారు, అవి చెయ్యాలి, అంతే. దానికి కుదరట్లేదు అనే ఆ మాట రాకూడదు. తర్వాత మానవ జాతి మొత్తానికి గాయత్రి వెళ్ళాలి, ప్రతి మనిషికి చేరాలి. ఎలా చేరుతుంది అని ఆలోచించండి అన్నారు. మనకి ఇప్పుడున్న మోడర్న్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా మనం మొత్తం ప్రపంచానికి అంతటికీ గాయత్రి చెప్పచ్చు, చాలా సులభం. అలాగే ఆత్మ అంటే నాకు అర్థమైంది, ఆత్మ అని తెలిస్తే ఎలా ఉంటుంది జీవితం, ఎలా ఉంటుంది? నో ఇట్. ఆత్మ అంటే తెలుస్తుంది, జీవితం అంటే తెలుస్తుంది, దాన్ని తెలుసుకోండి అన్నారు. ఆల్రెడీ దానికి మనం చెప్పుకున్నాం, ఎలా చేస్తే జీవితం అంటే తెలుస్తుందో, ఆనందం, శాంతి, సమృద్ధి, అమృతం అనేది జీవితం తప్ప మిగతా ఏది కాదు అనే విషయం అర్థమవుతుంది. అలాగే ఎక్కువ పని చేయండి, పని చేయండి, పని చేయండి, పని చేయండి. ఆ పని అనే దానికి ఓల్డ్ ఇచ్చారు పని, దాంట్లో నచ్చినవన్నీ చేయటమే. అలాగే గురుదేవుని ఆత్మకథ చదివి ఆయన అలాగే ఎలా తయారయ్యారో, ఆయన ఎలా ఉన్నారో అలాగే మన జీవిత సరళి కూడా ఉందా, మన జీవిత విధానం కూడా అలా ఉందా లేదా పరీక్షించుకోండి అన్నారు గురుదేవులు. ఏమంటారు, ఋషిమయ జీవనం నాది, సప్తఋషులు కాకుండా మిగతా ఋషులు అందరి ప్రణాళికను నేను మేనిఫెస్ట్ చేయడానికి ఒప్పుకున్నాను వాళ్ళందరి దగ్గర, కాబట్టి ఇవన్నీ నడుపుతున్నాను అన్నారు. కాబట్టి ఋషుల ప్రణాళిక అని ఏదన్నా ఒకటి ఉంటే అది తెలుసుకోవాలంటే గురుదేవుల ఆత్మకథ చదవాలి. అదంతా ఋషుల ప్రణాళికే, అది నిర్వర్తించడమే మన పని కూడా. ఇంకా తపస్సు చేస్తే వేడి వస్తుంది, వేడి ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు వాతావరణం అంతా బాగా బ్రహ్మాండంగా వేడిగా ఉంది, ఈ వేడిని ఉపయోగించుకోలేకపోతున్నాం అన్నారు మాస్టర్. వేడిని ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు అర్థం, ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే. ఇప్పుడు కాఫీ తాగాలనుకోండి ఏం చేయాలి? నీళ్లు వెచ్చబెట్టాలి, పాలు వెచ్చబెట్టాలి, ఆ పాలల్లో ఆ నీళ్లు వెచ్చబెట్టి దాంతో డికాషన్ చేయాలి. ఆ డికాషన్లో ఈ వేడి చేసిన పాలు కలుపుకోవాలి, వేడి సరిపోకపోతే ఇంకొంచెం వేడి చేసుకోవాలి, తాగాలి. అంటే పాలు, నీళ్ళల్లో కాఫీ పొడి రెండు కలిపేసుకొని, వెచ్చదేయకుండా రెండు కలిపేసుకుని తాగితే అది కాఫీ అవుతుందా? అవ్వదు. అంటే ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థాన్ని మనం తయారు చేసుకోవాలంటే ఆ పదార్థాన్ని వేడి చేయాలి. ప్రస్తుతం ఉన్న దాని నుంచి ఇంకొకటి తయారు చేయాలంటే దాన్ని వేడి చేయాలి. బంగారం ఉందనుకోండి, ఒక వాచి చేయించు, ఉంగరం చేయించుకోవాలి, లేదా గాజు చేయించుకోవాలి, లేదా కిరీటం చేయించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? బంగారాన్ని వేడి చేస్తారు, వేడి చేసి దాన్ని వాళ్ళకి కావాల్సిన షేప్ వచ్చేట్టు చేసుకుంటారు. అంటే వేడి ఏం చేస్తుందంటే మనకు ఒక షేప్ని ఇస్తుంది, ఒక రూపాన్ని ఇస్తుంది, ఒక దాన్ని సృష్టించడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు ఇస్తుంది. కాబట్టి వేడి ఎక్కువైందంటే ప్రపంచంలో ఒక వాతావరణం ఉంది, సృష్టించడానికి వీలైన వాతావరణం ఉంది. ఇప్పుడు మనం మనకు తెలిసిన పద్ధతుల్లో ఆ వేడిని ఉపయోగించుకోవాలి. వేడి తగ్గే కొద్దీ రూపం గట్టిపడుతూ ఉంటుంది, ఇంకా ఇంకా తగ్గిపోయేసరికి అది స్టాండర్డ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే మనం మన ఆలోచన తరంగాలని భూమిపై స్వర్గావతరణ జరగాలి, ప్రతి ఒక్కరిలో దైవత్వము జాగృతం అవ్వాలి, అందరిలో ప్రజ్ఞ వికసించాలి అనే ఆలోచనలు ధారాళం అలాగా మనం ప్రకృతిలోకి పంపిస్తూ ఉంటే అవి రూపుదాలుస్తాయి, ఏదో ఒక రోజుకి ఆ పని అవుతుంది. కాబట్టి ఎండాకాలాన్ని బాగా వాడుకోవాలి సాధనకి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్వాసను గమనిస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటూ, రెండో జన్మ ఎత్తటం అంటే ఏంటో తెలుసుకుంటూ, బ్రాహ్మణులుగా అవటం అంటే అర్థం బ్రాహ్మణులు ఇళ్లలో పుట్టడం లేదా జన్మ వేసుకోవడం ఇవన్నీ కాదు, ప్రజ్ఞాపుత్రులుగా తయారయ్యి ప్రజ్ఞాపుత్రులుగా జీవించడం మొదలు పెట్టడం అంటేనే గురుదేవులు చెప్పినట్టుగా నడుచుకోవటం. అలా నడుచుకుంటూ ఈ భూమి అంతా కూడా స్వర్గంగా మార్చడానికి మనం ఏం ప్రయత్నాలు చేయగలమో, ఎవరికి వాళ్ళు లిస్టు రాసుకొని ఇగో ఇవి నేను చేయగలను, ఇవి నేను చేయగలను, చెయ్యలేనివి ఎప్పుడు అనకండి, చెయ్యగలిగినవి రాసుకోండి, రాసుకొని అవి చేయడం మొదలెట్టాయి. అలా చేస్తే విశ్వవ్యాపి అయిన శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు సంతోషిస్తారు. అట్లీస్ట్ ఇప్పటికైనా వీళ్ళు కాస్త ఏదో మెల్లిగా కళ్ళు తెరుస్తున్నారని ఒక వాళ్ళకి ఆనందం కలిగించాలి అనే ఒక సంకల్పం మనకు కనుక పుడితే తప్పకుండా అందరూ వింటున్న వాళ్ళు కాకుండా పక్క వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళని ఉత్సాహపరిచి కార్యక్రమాలు బాగా చేద్దాం. మాస్టర్ ఎన్నో ఇచ్చారు, దాంట్లో ఎన్ని ఇచ్చారంటే ఆ టైంకి అది అవసరం, ఆ టైంకి అది అవసరం అని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది విశ్వ ఏకీకరణ సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వ ఏకీకరణ యజ్ఞం ఎక్కువగా విస్తృతంగా చేద్దాం, ఇవన్నీ చేసి గురుదేవులకి సంతోషం కలిగిద్దాం. అలాగే మనం యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞం ద్వారా గురువుగారు చెప్పారు ఏదైనా సాధించవచ్చని, కాబట్టి మా యజ్ఞ ఫలితం ద్వారా ప్రకృతిలో మార్పులు వచ్చి ఓజోన్ పొర మొత్తం కూడా ఎక్కడెక్కడ చిల్లు పడిందో అంత పూడిపోవాలి అనే సంకల్పంతో కూడా మనం జపము చేయొచ్చు, యజ్ఞము చేయొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గురుదేవులు సంతోషించే విధంగా ఎస్ నాకు వీళ్ళు తగ్గ శిష్యులు అని మనం మెచ్చుకునేటట్టుగా, కాస్త గర్వం వచ్చినా పర్వాలేదు, తప్పు లేదు, కానీ గురువుల పనిలో అలాంటి ఒక అష్యూరెన్స్, అవును మీ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎలా అయితే వరంపూజి గురుదేవులు హిమాలయాలు ఋషులందరికీ మాట ఇచ్చి వచ్చి పని చేశారో, అలాగే మనం మన వంతు ప్రయత్నం లోపం లేకుండా చేద్దామని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీ మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో, బ్రాహ్మణా సంతు నిర్భయా, సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్, అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు బహుత్రిణః, నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాంశితం. ఓం శాంతి శాంతి శాంతిః, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, పురచ్యోర్మామృతంగమయ, సార్ధం మా పరమార్ధంగమయ, అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురుబ్రహ్మార్పణమస్తు.